కలియుగ దైవంగా కలకాలం కొలువై ఉండాలి. అందుకే శ్రీనివాసుడు అంటే కలియుగ దైవమే. కలవు వెంకటనాయక అని స్కాంద పురాణం చెబుతున్నది. ఇంకా ఈ వరలక్ష్మి కరవీరపురంలో, కొల్హాపురంలో వరలక్ష్మి అనే పేరుతో రక్షించాలి. ఈ శ్రీదేవి ప్రజల్ని రక్షించాలి. మంగాపురంలో సకల మంగళములు, సుమంగళాలు, సన్మంగళాలు, శుభములు ఇస్తూ పద్మావతీదేవి ప్రత్యేకంగా కొలువై ఉండాలి. ఆవిడ అక్కడ ఉండాలి, ఈయన కొండ మీద ఉండాలి. కింద ఉంటేనే ఆవిడ తొందరగా రక్షిస్తుంది. అందుకే పద్మావతీదేవి ఈ తిరుచానూరులో ఉండుగాక. ఈ తిరుచానూరు అనేది తమిళ పదం, అసలు పదం సంస్కృతంలో మంగాపురం. అది మంగళప్రదమైన పురం అంటది. ఇంకా ఈ పుణ్యమూర్తి అయిన ఒకుళ ఒక పూలదండగా మొత్తం స్వామి మెడలో శాశ్వతంగా ఉండాలి. అందుకే స్వామి యొక్క విగ్రహంలో ఇక్కడ పూలమాలతో కూడిన విగ్రహం అది. ఏదో మనం బయట నుంచి పూలమాల వేయక్కర్లా, శాశ్వతంగా విగ్రహంలోనే శిలలోనే ఇమిడిపోయినటువంటి పూలమాల అన్నమాట. అలా పూలమాలగా కలియుగాంతం ఉంటూ తన కోడల్ని కొడుకుని చూసుకుంటూ పూలమాల రూపంలో, కోడలా బాగున్నావా, ఈ మేడలు బాగున్నాయా అని పలకరించాలి. అప్పుడప్పుడు శ్రీనివాస ఎంతసేపు ప్రజల్ని రక్షించడమే కాదు, గ్యాస్ ట్రబుల్ రాకుండా వేళకి ఎంత తిన్నాయని అంటుందిట. ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేళకి తినకపోతే ఆవిడ బెంగ. ఏమండి ఆయన భగవంతుడు, అది అందరికీ తెలుసున్నది. కానీ ఆవిడ తల్లి రూపంలో వచ్చింది కదా, తల్లికి పిల్లలంటే ప్రేమ. అందుకని ఏం చేస్తారనమాట, బాబ్బా ఒక టిఫిన్ తినండి ఆయన, అన్నం తినండి రాని ఆయన, బేవు బేవు అని తెచ్చి గ్యాస్ తెచ్చుకోకండి రాని ఆయన, ఎంత బతిమాలతారండి తల్లిదండ్రులు వెనరు కాని కలియుగంలో. కాబట్టి తప్పక వేళకి ఇంత తినమని అంతటి స్వామిని కూడా కోరుతుందిట. కృష్ణుణ్ణి ఆయన చద్దన్నం తినకపోతే కడు తిరుగుతే నీరసం వస్తుందా లేదా యశోదాదేవి. భగవంతుడైనా తల్లికి మాత్రం బిడ్డయే. అందుకని తినపోసి తింటున్నావా, వాళ్ళు నైవేద్యంగా లడ్డూలు కొట్టుకొస్తున్నారు తింటున్నావా, పొరపాటు ఎప్పుడైనా లడ్డూలో ఒక నట్టు వచ్చినా నట్టు తీసి పక్కకి పెట్టేను ఆయన, పట్టించుకో ప్రజలు కదా. ఎంత జాగ్రత్తగా లడ్డూలు చేసినా చిన్న చిత్తగా లోపాలు వస్తాయి. లోపాలు పట్టించుకోక వాళ్ళ పాపాలను విడిచిపెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి ఇతరుల కింద పెట్టిన ఆయన అంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొండ మీద వకుళమాలిక యొక్క విగ్రహం ఒకటి ఉంటుంది చూడండి, ఎదురుగుండా వంటశాల ఉంటుంది. వంటశాలకి వకుళమాలిక విగ్రహానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక ఖాళీ. ఆ ఖాళీలో చాలా చూసుకుంది అనమాట. వంటశాల పర్యవేక్షణ అంతా వకుళమాలికి ఇచ్చాడు శ్రీనివాసుడు. వాళ్ళ అమ్మగారిదే వంట పెత్తనం ఆవిడ. ఆ విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా శ్రీనివాసుడు దర్శనం చేసుకున్నారో చూసారా, ఒకడుమాలిని ఒకడుమాలికి ఎదురుకుండా ఆ భవనంలో చిన్న కిటికీ లాంటిది ఉంటుంది అనమాట, దానికి వేరే తలుపులు ఉండవు. అందులో చూస్తూ లోపల వంట అంతా మనకు కనపడుతూ ఉంటుంది. స్వామివారి నైవేద్యాలకు ఉండే కొన్ని పదార్థాలు కనపడుతూ ఉంటాయి. ఇవి చూస్తున్నారనమాట, నెయ్యి బాగానే పోస్తున్నారా, దాచేస్తున్నారా, బెల్లం బాగా వస్తున్నారా లేదా, ఇవన్నీ పర్యవేక్షిస్తుంది. ఆవిడే ఆడపోవచ్చు, కానీ మనం చేసే పనిలో సక్రమంగా లేకపోతే తేడా వస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు శ్రీనివాసరావు మట్టిగా వేస్తాడు. ఎంత కరుణాస్వరూపుడైనా తప్పును కొంచెం శిక్షిస్తాడు, కాకపోతే ఎక్కువ శిక్షించడం. వంట పర్యవేక్షణంతా ఆవిడదే. ఇలా విగ్రహంలో ఉండి పర్యవేక్షిస్తూ కోడల్ని కొడుకుని వేళకి తినేలా చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా శ్రీనివాసుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదమ్మా, అమ్మవారు మమ్మల్ని వచ్చిన పట్టించుకోవడం లేదు, నువ్వేనా చెప్పి కాస్త మాకు వరాలు ఇప్పించమ్మా అని కోరుకుంటే వెంటనే రాత్రికి అడుగుతుందిట. ఏం శ్రీనివాస, ఏం పద్మాకర్ గారికి ఈ మధ్యన జలుబు తెచ్చిపెట్టేవట, ఇంకెప్పుడు ఆయనకి జలుబు ఉండకూడదు, నేను 18 పురాణాలు చెప్పేవాడికి జలుబు ఉంటే ఎంత కష్టం అంటుంది. వెంటనే ఆయన జలుబులో తీసి పక్కన పెడతాడు. అలాగే కారులో తీసుకొస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ చేసేవాటి ఏమిటి, తాతగారు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు బ్రేక్ వేసేటప్పుడు అంటే, మర్నాటికి ఇంకా ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తాడు ఆయన. ఆయన అడగాలి, అమ్మా ఒకళ్ళమాలిక ఇవాళ ట్రాఫిక్ జామ్లో కొంచెం ఇబ్బంది పడ్డానమ్మా, పొరపాటున బ్రేక్ మీద కాలు దిగాని కారు కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, తీరా దగ్గరికి వెళ్ళాక బ్రేక్ వేసానమ్మా, రేపటి నుంచి ట్రాఫిక్ లేకుండా చెయ్యమ్మా అని అడిగారంటే, ఇక ఒకళ్ళమాలిక ఆయనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది. అప్పుడు కూర్చున్న వాడికి బెంగ ఉండదు, ఈయన బ్రేక్ చేస్తున్నాడా లేదా, కారు జారిపోతుందేమో, ముందు వెళ్ళి ఏమన్నా చేస్తుందేమో అనే బెంగ ఈయనకి ఉండదు. కాబట్టి ఒకళ్ళమాలికని అడిగామా మన కోరికలు తొందరగా తీరుతాయి. ఆవిడకి పిల్లల్ని అదుపులో పెట్టే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఎంత గొప్పవాడే నవ్వచ్చు కాక, తల్లి దగ్గర బిడ్డ బిడ్డే. అందుకని ఏం శ్రీనివాస వీళ్ళకి నీ అనుగ్రహం ఎందుకు ఇంకా అందడం లేదు అని అంటే, నువ్వు కోరేవు కాబట్టి అనుగ్రహిస్తాను అంటుంది కాదు. అటువంటి తల్లి ఒకళ్ళమాలిక ఆ వంటశాలకు అధిపతిగా అచ్చి నాయికగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. విగ్రహంలో పూలమాలగానే ఉంటుందా, ఎంత అనుగ్రహం ఇచ్చాడు. ఒకడుమాలికి పొందినటువంటి భాగ్యం ఎవరు పొందుతారండి, శాశ్వతంగా విగ్రహంలో దండగా ఉండిపోయింది. ఇక పరమ పావన తీర్థ ప్రభావాలతో అక్కడ ఎన్ని తీర్థాలు, ఆకాశ గంగ పాపనాశనం తుంగురు తీర్థం ఘోణ తీర్థం పద్మావతి సదస్సు పుష్కరిణి తీర్థం కుమారధారా తీర్థం శంఖణ తీర్థం పాండవ తీర్థం ఇటువంటి తీర్థములు సప్త ఋషుల తీర్థాలు విశ్వక్సేన తీర్థం అగ్ని తీర్థం జల తీర్థం ఈ తీర్థములన్నీ ఎన్నున్నాయో లెక్కలే. ఈ అసంఖ్యాక తీర్థ ప్రభావాలతో ఈ తిరుపతి దేవదేవుడి మహిమలతో కలిసి కలియుగ వైకుంఠమైపోవాలి అని నారదుడు కోరాడు. కలియుగ వైకుంఠం ఒగురుగా అప్పటి నుంచి విగ్రహ రూపం ధరించి అమ్మవార్లు ఇద్దరిని చెరువు పక్కన పెట్టుకుని శ్రీదేవిని భూదేవిని ఆయన లోకరక్షణ చేయటం మొదలుపెట్టాడు. ఇది ఆయన విగ్రహంగా మారడానికి ఉన్న కథ. అంతేకాని ఎవరు ఏడవలేదు, తగాదా పడలేదు, కొట్టుకోలేదు. కొట్టుకుంటే ఆయన పెట్టుకోవాలి, ఆయన దగ్గర కొట్టుకునే లక్షణం వాడుతున్నారు. అక్కడ ఒక అద్భుతమైన పద్మ సరస్సు ఒకటి ఉన్నది. ఆ పద్మ సరస్సు యొక్క మహిమ తప్పనిసరిగా వినాలి. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పద్మ సరోవరం ఉంటుంది. ఒకప్పుడు తొండమాన చక్రవర్తి సుఖమహరి శాస్త్రమానికి వెళ్ళాడు. సుఖుడు కొంతకాలం ఈ నారాయణపురంలోనే ఉన్నాడు, ఆకాశరాజు గారి యొక్క రాజ్యంలోనే ఉన్నాడు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆకాశరాజు ఎక్కువ కాలం లేడు. పద్మావతికి వివాహం చేసేశాక ధరణీదేవితో కలిసి ఎప్పుడో బ్రహ్మగారు వరవిచ్చాడుగా, ఓ మాధవ నువ్వు ఆకాశరాజుగా పుడతావు, చంద్రరేఖ నీకు ధరణీదేవిగా భార్య అవుతుంది, మీరు పెళ్లి చేశాక కొంతకాలమే భూమి మీద ఉంటారు, ఎక్కువ కాలం ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతారని వరం ఇచ్చాడు. అందుకే వాళ్ళు పెళ్ళైన 3 సంవత్సరముల తరువాత శరీరంతో వైకుంఠానికి వెళ్ళారు. సశరీరంగా శరీరంతో వెళ్ళిపోవడం అంటే మాటలు కాదు. ఎక్కడో అరుదైన వ్యక్తులు కొంతమంది మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ధరణీదేవి ఆకాశరాజు ఈ శరీరంతో గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్ళగానే ఈ శరీరాలు అక్కడ ఒక విరజానది అనే ఒక నదిలో మునిగి దివ్య రూపాలు ధరిస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, దైవం మన మీద ప్రేమ చూపించి శరీరంతో వైకుంఠానికి రా అన్నాడు అనుకుందాం. కాసేపు శ్రీ మహావిష్ణువుకి ప్రేమ కలిగింది, మిస్టర్ పద్మాకర్ నీకోసం విమానం పంపుతున్నాను, శరీరంతో వైకుంఠానికి వచ్చి శరీరం విడిచిపెట్టకుండా రా అంటే నా అదృష్టం బాగుండి, వైకుంఠానికి నేను విమానంలో వెళ్ళాను. వెళ్ళాక ఈ శరీరంతో వైకుంఠంలో ఉండలేమండి, ఈ శరీరానికి ఆకలి గట్టిగా ఉంటాయి, ఈ శరీరానికి జుట్టు ఊడిపోవడం నూనె రాసుకోవడాలు ఉంటాయి, ఈ శరీరానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని వెళ్ళగానే ఈ శరీరంతో ఉన్నవాడిని అక్కడ ఒక నదిలో ముంచుతారు. ఆ నది పేరు విరజా నది. రజస్సు అంటే దుమ్ము ధూళి, ఏ కాలుష్యము లేని పరమ పవిత్ర నది, అమృతం వంటి నీటితో ఉండే నది. ఆ నదిలో వీళ్ళు బుడుంగును ముంచుతారు. ముంచగానే ఈ శరీరం అందమైన రూపానికి వెళ్ళిపోతుంది. ఆ రూపం ఎలా ఉంటుంది, 4 చేతులతో శంఖచక్ర కథాపద్మములు ధరించిన విష్ణువు వంటి రూపం మనకు వస్తుంది. దానికి సారూప్యము అని పేరు. జయ విజయులు, సరక సనందనాదులు, పుణ్యశీల సుశీలు ఇటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్తే అర్థం విష్ణువు వంటి రూపంతో ఉంటారు. మళ్ళీ సరక సనందనాదులు భూమికి వస్తే మామూలు రూపం ధరిస్తారు. పుణ్యశీలుడు, సుశీలుడు, తర్వాత ఈ జయుడు, విజయుడు ఇలాంటి వాళ్ళని చూడండి, వాళ్ళని చూస్తే విష్ణువుని చూసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా విష్ణువులా నీలంగా ఉంటారు, 4 చేతులతో ఉంటారు, శంఖం చక్రం గదా పద్మాలు ధరిస్తారు. మనం కూడా శరీరంతో వైకుంఠానికి వెళితే విరజానదిలో ములుగుతాం, ములగ్గానే అచ్చం విష్ణువు రూపం అంటే రూపం వస్తుంది. దానికి ఎవరి పేరు, సారూప్యము, ఆయన రూపము వంటి రూపము పొందుట. ఇది భూలోకంలో కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చారు, సుధాముడు అనే ఒక మాలాకారుడికి ఇచ్చాడు. ఇలా కొద్ది మందికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వడానికి. మనకు కూడా భక్తితో ప్రార్థిస్తే ఆ రూపం ఇస్తాడండి. మనం కోరుకోవాలి, స్వామి మాకు సారూప్యం ప్రసాదించాలి, ఈ సన్నిధానంలో ఉండే భాగ్యం ప్రసాదించడానికి ప్రసాదిస్తాడు. నిష్ఠగా అత్యంత విశ్వాసంతో పరమభక్తితో అడగాలి, అడిగే రీతిలో అడిగితే ఇస్తాడు. ఇదిగో ఆకాశరాజును ధరణీదేవి పైకెళ్ళి అచ్చం విష్ణు వంటి రూపం ఆకాశరాజు, అమ్మవారి రూపం వంటి రూపమేమో ధరణీదేవి పొందారు. ఆ తర్వాత ఏమైంది, తొండమారుడే రాజైపోయాడు. తొండమారుడు ఆయనకి కజిన్ అని చెప్పుకున్నాం, మనం ఎంతో పూర్వం విన్నాం కదా, నాగకన్యకకి సుధర్ముడికి పుట్టినవాడు ఆయన. రాజయ్యాడు వసుధానుడు, యువరాజయ్యాడు ఆకాశరాజు గారు కొడుకు, యువరాజయ్యాడు. ఈ తొండమారుడు పెళ్ళయ్యాక కొండ మీదకి ఎప్పుడు అడుగు పెట్టలేదట. పద్మావతి సమేతముగా శ్రీనివాసుడు కొండ మీదకి వెళ్ళడం, విగ్రహ రూపం ధరించడం ఆయనకు తెలియదు. ఆయన రాజ్య పరిపాలన చేసుకునేవాడు. ఒక్కోసారి ఆయన పరమభక్తుడు అని చెప్పాను, నారాయణ భక్తి ఆయన చాలా ఉన్నది, కానీ కొండమీదకి ఎందుకు వెళ్ళలేకపోయాడు, సమయం రాలేదు ఆయనకి. ఇంకా ఒకసారి ఏం జరిగింది, తండమారుడు 3 సంవత్సరములతోడు ప్రజల్ని బాగా భక్తితో పరిపాలించాడు. వసుధారుడు ఆయనకి సాయం చేసేవాడు. ఒకసారి ఆయన రాజ్య పరిపాలన చేసిన కొంతకాలం తర్వాత ఒక కుర్రాడికి వేటకు బయలుదేరాడు. తండమారుడు ఆ విధంగా వేటకు వెళ్ళాడు. ఆయన వేట అంటే చాలా ఇచ్చి ఆ కాలంలో ఆయన రాజ్యానికి చిట్ట చివర ఒక బోయవాడు ఉండేవాడు. ఆ బోయవాడికి ఒక పొలం ఉండేది. ఆ పొలంలో ఆయన శ్యామాక అనే ఒక ధాన్యాన్ని పండించే శ్యామాక ధాన్యం అంటే మీకు నేను చెప్పాను కదా, ఆ ధాన్యం సన్నగా ఉంటుందని, ఆ బియ్యంతో అన్నం వండుకుంటే చాలా రుచిగా ఉంటుందని, గంజి వారిస్తే గంజి కూడా ఒక రకమైన తీపిగా ఉంటుందని చెప్పాను. చాలా ఆరోగ్యకరమైన బియ్యం అన్నమాట. ఆ రోజుల్లో ఎరువులు వేయకుండా స్వతసిద్ధంగా అడవుల్లో పండించేవారు. ఆ శ్యామాక ధాన్యం అంటే చాలా ఇష్టం. ఎవరికి? ఋషులకి. ఎవరికి? భగవంతునికి. అందుకే శివుడికి కూడా ఇష్టం కాబట్టి శ్యామాక ఆచమే అని ఆయనకి చెమకల్లో ఒక మంత్రం కూడా ఉంటుంది. అటువంటి శ్యామాక ధాన్యాన్ని ఒక బోయవాడు పండించేవాడు. ఈ బోయవాడు ఒక రోజున శ్యామాక ధాన్యాన్ని కొయ్యడానికి వెళ్ళాడు. పంట చేతికి వచ్చే సమయంలో కొడవలు కొట్టుకుని కోస్తారు కదా, కోతలు అంటారు దాన్ని. ఇప్పుడు మిషన్లు వచ్చి కోసేస్తున్నాయి, కానీ పూర్వం కొడవళ్లతో కోసేవాడు. కోసాక ఆయన ఏం చేసేవాడు, ఆ కంకులు వేరు చేసి వాటిని దంచి బియ్యం తీసి ఆ బియ్యంలో కొంత తేనె కలిపి దాన్ని భగవంతుడికి ఇష్టదేవతకి నివేదన చేసేవాడు. ఒకరోజు ఈయన రోజులాగే ఈ శ్యామాక ధాన్యం కొయ్యడానికి వెళ్ళాడు. ఒక్క గింజ ఉంటే వచ్చింది అక్కడ పొలంలో, అసలు నాట వరుస కూడా కంకులు లేవట. ఏంటిది, కష్టపడి ఎకరానికి పైగా ఉన్నటువంటి పొలంలో నేను ధాన్యం వేశాను, మంచి పంట కూడా వచ్చింది, ఇవాళ కోసుకుందామని బయలుదేరాను, పొడవలు కూర్చుని ఇక్కడ లేదని చూస్తే ఆ పంట పొలంలో అడవి పంది కాలి గుర్తులు కనపడ్డాయి. అంటే ఇక్కడికి పంది దాడి చేసింది అనమాట. పంది వస్తే పంట తినేస్తుంది. కానీ ఈయనకి ఇంకో అనుమానం వచ్చింది, పంది కాలి గుర్తులు ఉన్నాయి కానీ పంది తింటే పొలం ఇలా అవ్వదు కదా, మీకు తెలియదు ఉంది, పందులు పెడితే ఏమవుతాయి, పంటలో కొంత నష్టం అవుతుంది, మిగతా నేలకి నొక్కుపోతుంది, తొక్కేస్తాయి అవి, కొయ్యవు కదా, పంట పొలం మొత్తం కోసినట్టు కనపడుతుంది, పంది గుర్తులు కనపడుతున్నాయి. ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎవరైనా పంట పొలం కోసుకు వెళ్ళిపోతుంటే అడవి పంది దాడి చేసి అందులో కొంత పంట తినేసిందా, లేక పంది దాడి చేసి వెళ్ళిన తర్వాత తొక్కబడిన పంట పొలాన్ని ఎవరైనా కోసుకెళ్ళాడు, ఈ అనుమానంలో పట్టాడే. ఈ పంది సంగతి ఏమిటో చూడాలి, లేకపోతే నా పంట అంతా నాశనం అవుతుంది, ఈ పంట కూడా నా సొంతానికి కాకుండా భగవంతుని నివేదనకు వాడుతున్నాను, ఈ శ్యామాక ధాన్యం వల్ల వచ్చే బియ్యమును వండి అందులో తేనె కలిపి మా శ్రీమన్నారాయణునికి నివేదన చేసి నేను తింటూ ఉంటాను, ఇవాళ నాకు అది లేకుండా పోయింది. దీని సంగతి ఏమిటో చూద్దాం, ఏ పంది ఇక్కడికి వస్తుందో, ఏ దొంగవాడు వస్తున్నాడో చూద్దాం. వాడు అంతం చూసి ఇక మీద నా పంట నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అనుకుని వీడు రాత్రిపూట కాపలాగా అక్కడికి వచ్చాడు. మళ్ళీ శ్యామాక ధాన్యం పంట వేశాక ఈ పంట బాగా పండుతున్న సమయంలో ఒకనాడు ఒక ధనుస్సు పుచ్చుకుని మంచి పదునైన అర్ధచంద్రాకారపు బాణాలు పెట్టుకుని అక్కడికి వచ్చాడు. రాత్రిపూట ఒక అమావాస్యనాడు దీనికి ఒక విచిత్ర దృశ్యం కాకపోతే, ఎందుకంటే అంత ఓ 10-15 రోజులు కాపలా కాచినా ఎక్కడ పంది కానీ ఎవరు కనపడలేదు. దాంతో ఈయన విసిగిపోయాడు. అయినా సరే పట్టు వలన వస్తున్నా పొలంలోకి తిరిగాట, అంటే అమావాస్య. అమావాస్య రోజున పొలంలో ఓ మూల నక్కి ఈ రోజైనా దొంగడు దొరుకుతాడా లేదా, అది పంది అయితే దొరుకుతుందా లేదా అనుకుంటూ ఉంటే ఆ ప్రాంతం అంతా తెల్లని పిండి వెన్నులతో నిండుతుంది. పూర్ణిమ చంద్ర బింబములా కనపడింది. కానీ పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల ప్రసారం అయితే ఎలా ఉంటుందో ఆ ప్రాంతం అంతా అలా అయిపోయింది. మాసంలోను ఆశ్వేజ మాసంలోను పూర్ణచంద్రుడు ఆకాశంలోకి వస్తే అప్పుడు నేల మీదకి ఎంత వెన్నెల వస్తుందండి, అంత వెన్నెల అక్కడికి వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇది అమావాస్య కదా, అమావాస్య నాడు ఇంత వెన్నెల ఎలా వచ్చింది, ఇంత పిండి వెలుగు వెలుగులో వచ్చింది అనుకున్నాడు. ఇదేదో మాయ, దీని సంగతి ఏమిటో చూడాలి. చెవిదాకా బాణం కూడా లాగి ఎత్తి పెట్టి కొడుతున్నాడు. ధర వరా ఏమంటారో అప్పుడు ఆయన ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఓ మంచి పంది విశాలమైన శరీరం కలిగి పెద్ద ముట్టి కలిగి కోరలు కలిగిన వరాహం కనపడింది. ఆ వరాహం ఎలా ఉంది? చంద్రకోటి సమప్రభం, కొన్ని కోట్ల మంది చంద్రుడు ఒకేసారి ఉదయిస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత కాంతితో ఉంది. కోటి చంద్రుల కాంతి అంటే ఆ కాంతిని మనం చూడగలమా? స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉన్నది, పెద్ద ముట్టి ఉన్నది, కోరలు ఉన్నాయి, గుర్రు గుర్రని సింహనాదం చేస్తోంది. ఆ వరాహాన్ని చూడటంతో ఒక క్షణం వణికిపోయాడు. అయినా బాణం ఎక్కుపెట్టి వేద్దాం అనుకుని వెయ్యలేకపోయాట. ఎంత గింతుకున్నా చేతి నుంచి బాణం వెళ్ళలేదు. వెంటనే దగ్గరికి అరుచుకుంటూ వచ్చాడు. ఆ పంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక చుట్ట పొత్తలోకి వెళ్ళి అందులో మాయం అయిపోయింది. ఓహో, ఈ పొత్తలో దక్కుంటుంది పంది. ఎన్ని వేషాలు వేసినా ఎంత చంద్రకాంతితో ఉన్నా ఈ పందిని వాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే నా పొలం పాడైపోతే మా స్వామివారికి నైవేద్యం ఉండదనుకుంటూ ఆయన పుట్ట తగి చూశాడు. ఆ పుట్టలో వరాహం ఎర్రని కళ్ళతో ఎరికేసి ఇందిలోను తిరుగుతున్న కళ్ళతో చూసింది. దానికి ఎర్రగా ఉన్నాయి కళ్ళు, శరీరం అంతా చెరుపు, కళ్ళు మాత్రం ఎర్రగా చింతనిప్పులో ఉన్నాయి. ఆ కళ్ళు గిరగిరా తిప్పుతూ చూసింది అనమాట. ఇలా పొందరాల వెంటనే పోయేవాడు నామనే చెప్పతో వచ్చిపోయాడు. సో అంత పని చూసి నేను వెళ్ళిపోతాను. అందులో అది తెల్లని వరాహం, దాని కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి. దాంతో కణకాలం ఆయన ఊడ్చిపోయాడు. ఈ పోయేవాడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా పూట కూడా వచ్చేటండి. వాడు కొంచెం తెలివైనవాడు, తండ్రి కంటే కొడుకు కొంచెం తెలివైనవాడు. ఇది మామూలు వరాహం కాదు, బహుశ మేము రోజు నైవేద్యం పెడుతున్న విష్ణుమూర్తి యొక్క అపరావతారం ఏమో అని వాడికి అనుమానం వచ్చింది. వాడికి ఎక్కడో పూర్వమూర్తి పుస్తకం ఉంది కనుక ఇది భగవత్ స్వరూపం అని అనుమానం వచ్చింది. వాడు రెండు చేతులు జోడింది వరాహస్వామి అత్యంత భక్తితో వస్తుంది. మామూలు భక్తి కాదు, పరమ భక్తితో వస్తుంది. వరాహదేవం వందే సర్వలోకేశ్వరేశ్వరం నారాయణం మహాదేవం మహాత్మానం పరాంకుశం. శత్రువుల పాలికి అంకుశమైన నారాయణుణ్ణి, వరాహ రూపంలో ఉన్న స్వామిని, దేవదేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తుంది. నీవే నిరంతరం మా నివేదనలు అందుకునే పరమాత్ముడి నారాయణుడి వాసుదేవుడి అని గ్రహించాం. మా తండ్రి తెలియక ఏదో సామాన్యమైన వరాహమునుకుని నీ వెంటపడి పొట్ట తవ్వి అపచారం చేశాడు, నీ మీద వానం వేయబోయాడు, అందుకే భయంతో మూర్చిపోయాడు, మమ్మల్ని రక్షించి అనగా వెంటనే స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈ మూర్చిపోయిన బోయివాడి శరీరంలో ఆవాహన అయిపోయాడు. స్వామి బోయివాడిని పట్టుకోగానే వాడు లేచి కూర్చున్నాడు. కూర్చుని, ఓరి బాలుడా, నీవు తెలివైన వాడి, నన్ను నీ ఆరాధ్య దైవంగా గుర్తించావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అహం వరాహ దేవేశు నిత్యవస్మి స్వసామ్యహం, నేనే వరాహస్వామిని. ఈ కొండ నాది. ఒకనొకప్పుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించిన తర్వాత ఏడు కొండలు వైకుంఠం నుంచి తెప్పించి ఇక్కడే నిలబెట్టి ఈ కొండల మీద నేను నివాసం ఉంటున్నాను. ఈ నివాస స్థానంలోనే శ్రీనివాసుడు అనే పేరుతో మరో రూపంతో ఉన్నాను. ఇటు వరాహస్వామిగా అటు శ్రీనివాసుడిగా ఉండేది నేనే. ఈ పొట్టలో నివసిస్తూ ఉంటాను. నీ మీద ప్రేమతో నీ పంటని నేనే కావాలని తినేశాను. నీ మీద నాకు అభిమానం ఎక్కువ. ఈ తండ్రి కొడుకు రూపంలో ఉన్న మీ ఇద్దరు నా భక్తులు. ఈ పొట్టని తవ్వేయండి. ఈ నేను నల్లని రాతి విగ్రహంగా నీకు ప్రత్యక్షమవుతాను. ఇప్పుడు తెల్లని పంది రూపంతో ఉన్న నేను వరాహ రూపంతో ప్రత్యక్షమవుతాను. శిలా విగ్రహ రూపంలో వెలిసి ఉంటాను. నన్ను బ్రాహ్మణుల్ని వైఖానసుల్ని పిలిపించి ఈ పుట్ట నుంచి బయటికి తీయండి. స్వామి పుష్కరిణి పక్కన నా కోసం తొండమాన చక్రవర్తి ద్వారా ఒక ఆలయ నిర్మాణం చేయించండి. అందులో నన్ను ప్రతిష్ఠించమని తొండమానుడికి చెప్పు. తొండమానుడి ఇక్కడికి వేటకు వచ్చాడు. ఆయన వచ్చి మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు ఈ జరిగిందంతా ఆయనకి చెప్పు. ఆయన నా గుడి కడతాడు. ముందు వరాహస్వామి వారికి గుడి ఉండాలి. గుడి ఉన్న తర్వాతే శ్రీనివాసుడికి గుడి ఉండాలి. ఇది శాస్త్ర సమ్మతం. దీనివల్ల మీకు సుఖం కలుగుతుంది, మీ కిరాతక వంశం తరిస్తుంది అన్నాడే. తొండమానుని చేత ఆలయ నిర్మాణం చేయించండి అన్నాడే. అన్నాడో లేదో బోయవాడిని విడిచిపెట్టేశాడు. బోయవాడు టక్కడ కింద పడి లేచి కూర్చున్నాడు. అప్పుడు కొడుకు వచ్చి, గుచ్చిపోయినప్పుడు వరాహస్యంలో నేను ఆలోచించాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి, ఆయన స్వామి చెప్పిన మాటలు అన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోయి కుమారుడు అంత అదృష్టవంతుడిగా పంట మీద వరాహస్వామి గారు ఉన్నారని తెలుసు, కానీ ఇలా మనకి దర్శనమిస్తాడు అనుకోలేదు. స్వామి చెప్పినట్టుగా మనం తొండమానుండి కలుసుకుందాం, ఆయన ఎక్కడున్నాడో చూద్దాం అన్నట్టు. ఈ అనుకుంటున్న సమయంలో ఏమైపోయిన తర్వాత తొండమానుడు వేటకు వచ్చాడని చెప్పుకున్నాం కిందకి ప్రారంభంలో. తొండమాన చక్రవర్తి ఒక రోజు గుర్రమెక్కి వేటకు వచ్చాడు. ఆ వేటకు వస్తున్నాయన ఈ బోయవాడికి కొడుక్కి కనపడ్డాడు. వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయి, ఇది కదా భగవత్ సంకల్పం అంటే, కొంతసేపటి క్రితం మనకి వరాహ రూపంలో దర్శనమిచ్చాడు, తొండమానుడికి నా ఆలయం కట్టమని నా ఆదేశంగా చెప్పమన్నాడు. మనం చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళి రూపు ఆయన్ని ఇక్కడికి రప్పించుకున్నాడు అనుకుని తొండమానుడికి నమస్కరించాడు. వెంటనే ఆయన అంటాడు, మీరెవరు అన్నట్ట, మేము ఈ ప్రాంతంలో తిరిగే కిరాతకులం అండి, అది జరిగిన కదంతా చెప్పి ఇక్కడ పుట్టలోనే మాకు స్వామి తన దర్శనమిచ్చాడు, ఈ పుట్ట తవ్వితే అందులో తన ఎంత తాను విగ్రహ రూపంతో దర్శనమిస్తానన్నాడు. అది స్వయంభూ విగ్రహం, వరాహ విగ్రహం. ఆ విగ్రహం భూదేవితో కూడిన విగ్రహం, భూదేవి సమేతమైన వరాహ విగ్రహ రూపంలో ఆయన దర్శనమిస్తాడట. దానికి మీరు గుడి కట్టాలనగానే ఆయన ఆనందపడిపోయాట. ఆ క్షణమే తవ్వాడు పుట్టని, తవ్వితే అందులో వరాహస్వామి విగ్రహం కనపడింది. ఆ విగ్రహాన్ని పైకి తీసుకుని ప్రతిష్ఠించాలి కదా. వెంటనే ఈ ఇద్దరిని పిలిచాడు. ఓ బోయవాడ, నీవు నీ కుమారునితో పాటు మా రాజ్యానికి వెళ్ళు, మహారాజు గారు పరివారాన్ని ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా తక్షణం రమ్మన్నాడని చెప్పు, ఇది నా ఆజ్ఞ అని చెప్పమనగానే ఈ తండ్రి కొడుకు రాజుగారు రాజ్యానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి భటులకి మంత్రి గారికి ఈ విషయం చెప్పగానే మంత్రులు మహాసైన్యంతో ఏనుగులతో గుర్రాలతో మంచి మంచి పరికరాలతో అక్కడికి వచ్చారు. వచ్చి స్వామివారి విగ్రహాన్ని శుభ్రం చేసి దీనిని ఊరేగింపుగా రథంలో పెట్టి తీసుకెళ్లారు. కొండ మీద తీసుకెళ్లి శుభముహూర్తంలో వైఖానస మునుల చేత, వైదికుల చేత తొండమాన చక్రవర్తుడు కొండ మీదకి తీసుకెళ్లి ఆలయం కట్టి ప్రతిష్ఠ చేయించాడు. ఇప్పుడు మనకు కనపడుతున్న పుష్కరిణి, ఆ పుష్కరిణి దగ్గర ఉన్న వరాహస్వామి ఆలయాన్ని వరాహస్వామి వారి కోరిక మీద తొండమాన చక్రవర్తుడు ప్రతిష్ఠ చేయించుకున్నాడు. అపూర్వమైనటువంటి ఆలయం అది. అసలు ఎంత గొప్ప విగ్రహాలు అంటే, అది స్వామివారు తనయంత తాను స్వయంభూ విగ్రహం అయ్యాడు భూదేవి సమేతంగా. ఇప్పుడు ఆ లోపల ఉన్న విగ్రహం ఎవరో చెప్పేది కాదు, వరాహస్వామి విగ్రహం అది ఆయన, ఆయన ఎంతట ఆయనే విగ్రహంగా దానిని తొండమారుడు ఆయన ఆజ్ఞతో ఆలయం కట్టి అందులో ప్రతిష్ఠించాడు. ఆలయ ప్రతిష్ఠకి ఎవరెవరు వచ్చారో తెలిసినా, సుఖయోగీంద్రుడు వచ్చాడు, సుఖుడు, వశిష్ఠుడు వచ్చాడు, అగస్త్య మహర్షి వచ్చాడు, ఇంకా మహానుభావులైన దేవమునుడు బృహస్పతి లాంటి వాళ్ళు వచ్చారు, భృగు మహర్షి, భృగు మహర్షి కుమారులైన చవనుడు, శుక్రాచార్యుడు, ఔర్వుడు, జమదగ్ని, పరశురాముడు అందరూ వచ్చారు, హేమహేమిలంతా వచ్చారు. 88,000 మంది ఋషులు వచ్చి వైదిక మంత్రములతో స్వామివారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. పరమ పవిత్రమైన ఆలయం ముందుగా అక్కడ నిర్మాణం అయ్యింది. ఇప్పటికీ వరాహ జయంతి అని ఆ రోజుల్లో జరపడానికి చాలా మంది నిర్ణయం చేశారు. వరాహ జయంతి చాలా వైభవంగా అక్కడ చేస్తారు. ఆ రోజున వరాహస్వామి వారు ఏమన్నారో తెలిసిన, ఓ తొండమానుడా, మునులారా, నన్ను శుభముహూర్తంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ఈ భూదేవి మంత్రాన్ని తప్పక పఠించారు. ఆ మంత్రాన్ని నేను మీకు చెబుతున్నాను, ఉచ్చరించండి అని వాళ్ళందరికీ ఉచ్చరింపజేయించాడు. స్వయముగా వరాహస్వామి వారు రచించిన మంత్రం అది. శ్రీ క్రీం శ్రీం క్లీం వసుధాయై నమః ఓం శ్రీ. ఈ రెండింటికి మాత్రం శ్రీ పక్కన బీజం ఉండదు, తర్వాత బీజములు. క్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. సర్వకాల సర్వావస్థల్లో జపించాలనుకున్న వాళ్ళు ఓం శ్రీ తీసి క్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ వసుధా మంత్రాన్ని వరాహస్వామి వారే స్వయంగా రచించాడు. అంత గొప్ప మంత్రం క్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనే ఈ మంత్రం చాలా గొప్పది. భూమికి సంబంధించిన అన్ని రకములైన వివాదములను తొలగిస్తుంది. కొంతమంది పొలం కొనుక్కుంటారు, చేతికి రాదు. కొంతమంది స్థలం కొనుక్కుంటారు, అదేదో కోర్టు కేసులు ఇరుక్కుపోతుంది. కొంతమంది ఏ అపార్ట్మెంట్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు, వాడు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడు. ఇలా ఇంటికి, పొలాలకి, స్థలాలకి సంబంధించినటువంటి రకరకాల బాధలు పడేవాళ్ళు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు రోజు 1000 సార్లు జపం చేస్తే ఈ భూ సంబంధమైన వివాదాల నుంచి బయటపడి సొంత స్థలం, సొంత ఇల్లు పొందుతారు. అంత గొప్ప మంత్రం అండి. అత్యద్భుతమైనటువంటి పట్టణం కూడా నిర్మించేట తర్వాత కొండ మీద ఇలా కొంతకాలం పాటు కండమానుడు రోజు అక్కడికి వచ్చి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వరాహస్వామి వారికి అభిషేకం చేసేవాడు. అందులో భాగంలో వరాహస్వామి వారికి చేసేటటువంటి అభిషేకం చాలా శక్తివంతమైనది. ఇవన్నీ చేసేవాడు. ఇది గడిచిన తర్వాత ఒక రోజున శ్రీనివాసుడు ఈయనకి కల్లో కనబడ్డాడు. కొండమాన చక్రవర్తి కల్లోకి స్వయంగా పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు వచ్చాడు. వెంటనే కల్లోని భక్తి శ్రద్ధలతో లక్ష్మీ వల్లభ పాకి పాకి వరాహస్వామికి గుడి కట్టించి పూజిస్తున్న శుభ సమయంలో నువ్వు నాకు స్వప్నంలో దర్శనమిచ్చావు, ఇది నా పూర్వజన్మ సుకృతం, నా కర్తవ్యం ఏమిటి అన్నట్ట. నారదాది మహాముల కోరిక మీద నేను కొండ మీద నా అంతటి నేను ఇతర రూపం ధరించాను. వరాహస్వామి గారికి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చింత చెట్టు చింత నేను చింతలు తీర్చేటటువంటి విగ్రహ రూపంలో ఉన్నాను. నా వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, మెడలో పూలమాలగా ఒగ్గుడమాల ఉంటుంది. వరాహస్వామికి గుడి కట్టించినట్టే దీనికి కూడా గుడి కట్టించాలి. ఈ గుడి నువ్వే కట్టాలి. ఆ గుడి బంగారపు తాపడం చేయబడి ఉండాలి. పైన గోపురాలన్నీ సంపూర్ణంగా సువర్ణమయ్యాలు, కనకమయ్యాలు అయి ఉండాలి. దానికి ఆనంద నిలయము అని నువ్వు పేరు పెట్టాలి. విమానం మీద కూడా నా విగ్రహం పెట్టాలి. ఆ విమానం మీద ఉన్న విగ్రహం విమాన వెంకటేశ్వరుడిని పిలువబడుతుంది. కలియుగంలో విమాన వెంకటేశ్వరుడిని చూసిన వారికి తక్షణం కోరికలు తీరుస్తాను, ఇది నా వరం అన్నాడు. వెంటనే కండమానుడు 7 సంవత్సరముల పాటు శ్రమించాడు. ఆయన అంతఃపురం నుంచి ఒక సొరంగ మార్గం వేసుకున్నాడు. ఎంత దూరం అండి అది, అక్కడి నుంచి కొండ మీద ఒక సొరంగ మార్గం ఇప్పటికీ ఉంది కానీ పూర్తి చేశారు. ఆలయం లోపలికి ఓ బావి ఉండేది, ఆ బావి గుండా బయటకు వచ్చేవాట.